ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಓಂ ಮಹಾಭಕ್ತಾಯ ನಮಃ. ఇవాళ మనం ఆరో రోజుకి వచ్చాము దసరా మహోత్సవాల్లో. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అమ్మకి, భక్త మహాశైలందరికీ కృతజ్ఞతతో ఉంటాను. ఈ మహాసభ వేదిక జ్ఞానులు, విజ్ఞానులు, భక్తులు, మహాభక్తులతో నిండున్న సభలో ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటిదాకా మన గురు సోదరులు చెప్పినట్టు మనకి కావాల్సిన వెన్నింగ్ మ్యాటర్ బ్రెయిన్లో ఉంచుకొని మిగిలినవన్నీ డిలీట్ చేసుకోవాలి. ఎక్కువగా జనరల్గా మనందరికీ అవసరమైన వాటికంటే అనవసరమైన విషయాలే చాలా బాగా గుర్తుంటాయి. అలాంటివన్నీ కూడా మనకి పోయి మామూలుగా గురువులకి, మన గురువులకి ఎలా ఇష్టమో అలాంటి బిడ్డలుగా తయారవ్వాలంటే ఇలాంటి దసరా లాంటి సత్సంగాలు ఇవన్నీ కూడా చాలా అవసరం. ఆయన సోదరులు చెప్పినట్టు టైం ఉండట్లేదండి, ఎవరికి బ్రీతింగ్ టైం కూడా లేదు. నేను ఏ సేవలో లేను, ఊరికి అన్ని సేవలు చూస్తూ ఉంటాను, చూస్తున్న నాకే టైం ఉండట్లేదు, బిజీగా అయిపోతాను. రోజు మొత్తమే ఒక అరగంట కంటే ఉండట్లా. జనరల్గా మామూలుగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాను, నేను జనరల్గా ఫోనే లేదు, పక్కనే పడేశాను. అంటే ఈ సంవత్సరం నాకు చాలా తేడాగా ఉందండి ప్రతి సంవత్సరం కంటే. అమ్మ ఎప్పుడు వస్తారు, 7:30 అవగానే అమ్మ వచ్చేస్తున్నారు, ఈ లోపల మనం రావాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ ప్రోగ్రామ్ ఉంటుంది రాత్రి 8 దాకా, మన ఓపిక, మనం ఇందులో ఎంతవరకు ఉంటాం అనేది. ఇది ఒక రకంగా ఫాస్ట్ మూమెంట్ లానే ఉంది దసరా నా వరకు కూడా. అంటే ఐఐటి స్టూడెంట్స్ లాగా ఐఐటి స్టూడెంట్స్ ఇంతే ఉంటుంది, నాకు ఊపిరి పీల్చుకోవడం అనుకుంటుంది. ఆ కోచింగ్ ఇస్తున్నారు వాడి, ఇది దేనికంటే ఇప్పుడు అలా అనిపిస్తుంది కానీ తర్వాత మనకి దీని విలువ తెలుస్తుంది. బాబుజీ గురు మహారాజు ఒకసారి భక్తులందరితో వివాహాడికి వెళ్ళినప్పుడు వైజాగ్లో చెప్పారు. జోగరావు గారు అని ఒక ఆయన ఉండేవారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన బాబుజీ దగ్గరికి వచ్చి, బాబు ఇంకా నేను దేహాన్ని చాలిద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. అదేంటండి నాకు చెప్తున్నారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు అని. ఇంకా చాలు బాబు, ఇంకా నాకు దేహంతో పడలేకపోతున్నాను అని చెప్పి. అయ్యో అలా అంటారు ఏంటండి, మీరు ఇంకా చాలా కావ్యాలు అవన్నీ రాయాలి, ఇంకా పద్యాలు రాయాలి, ఎన్నో పుస్తకాలు రాయాల్సిందండి, మీరు చాలు చూస్తే ఎలానండి అని చెప్పి బాబుజీ అంటారు. అంటే అది కాదు బాబు అంటే బాబుజీ అంటారు, జాగ్రత్త అండి, ఆ సముద్రం వైపు రాత్రి వైపు రాత్రిపూట వెళ్ళకండి మీరు అని చెప్తారు అని చెప్పి అక్కడ పోలీసులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారండి అని బాబుగారు జోగారావు గారితో చెప్తారు. జోగారావు గారు అంటారు, అదేంటండి నిన్న రాత్రి మరి మీరు వెళ్ళారు కదా, మీతో పాటు కొంతమంది శిష్యులు కూడా వెళ్ళారు కదా, మరి పోలీసులు మిమ్మల్ని ఎందుకు పట్టుకోలేదండి అని. అప్పుడు బాబుజీ అంటారు, మాలో గుణాలు ఏం లేవండి అందుకని నన్ను వాళ్ళు పట్టుకోలేదు అని. సరే బాబు మీలో గుణాలు లేకపోతే మీ పక్కన ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎందుకు పట్టుకోలేదు, ఒక వెలుతురు పక్కన ఉంటే చీకటి కనిపించదు కదండి, ఈ వెలుతురులో వాళ్ళు కనిపించలేదు అందుకని వాళ్ళని కూడా పట్టుకోలేదని చెప్పి బాబుజీ చెప్తారన్నమాట. అంటే ఆయన మనకి చిన్నదాని నుంచి ఒక గురువుని మనం ఆశ్రయిస్తే ఆ ఇదిలో మనకి ఇంకా మనం చేసేవేవి మనందరం కూడా ఆయనతో ఇదిగా ఉంటాం అన్నమాట. తర్వాత బాబుజీ చెప్తే ఆయనకి, సరే మీకు నేను ఒకటి చెప్తాను విషయం వినండి, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి, ఆయన పెద్ద దేవుడు దైవం మీద పెద్ద నమ్మకం లేదు కానీ ఊరికే వచ్చారు చూసి వెళ్దాం అని చెప్పి. వచ్చిన వాళ్ళు మామూలుగా పరీక్ష చేయడానికే వస్తారు కదండి మహాత్ముల్ని, అలానే వచ్చి కూర్చుని ఉన్నాడు. ఆయన చూసి నేను అడిగాను, ఏమండి నీ కడుపు నొప్పి ఎలా ఉంది, బాగున్నారా అని అడిగాను. ఆయన వెంటనే షాక్ అయిపోయాడు, నా కడుపు నొప్పి సంగతి ఈనకలా తెలుసు అని చెప్పి. అని అవునండి ఉంది నాకు, ఆయన మీకు ఎలా తెలుసు అంటే అదేలేండి అని బాబుజీ మాట తప్పించి, సరే భయ్ అంతకుముందే ఆయన బాబుజీని అడిగారనమాట, ఏమనంటే మీరు దేవుడిని చూశారా అని అడిగారట. చూశాను అన్నట్టు బాబుజీ, దేవుడితో మాట్లాడతారా అని, మాట్లాడతాను అది నేను ఎలా నమ్మను అని చెప్పి ఆయన అడిగారట. అప్పుడు ఈయన కడుపు నొప్పి అడిగాక సరే అండి మరి అది అలా ఉంచండి మీ కడుపు నొప్పి మరి నాకు చూపిస్తారా మీ కడుపు నొప్పి అని బాబుజీ అడిగారట. అదేంటండి నాకు నిజంగా రండి డాక్టర్ని అడుగుతాను. డాక్టర్ని అడగటం కాదండి మీరు నాకు చూపించారు కడుపు నొప్పి అని చెప్పి బాబుజీ అడిగారట. మరి అడుగుతున్నారే నొప్పి అనుభవించేదే కానీ చూపించేది కాదు కదండి అని. అప్పుడు బాబుజీ అన్నారట భగవంతుడి తత్వం కూడా మనం అనుభవించేదే కానీ అది చూపించేది కాదు బ్రహ్మానందాన్ని. అందుకని మీరు ఎలా అడుగుతున్నారు నన్ను అని చెప్పి బాబుజీ అన్నారు అని ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలండి. మీరు సమర్థులైన గురువుని ఆశ్రయిస్తే ఆయన ద్వారా మీకు ఇలాంటివన్నీ తెలుస్తాయని చెప్పి బాబుజీ చెప్పారు. చెప్పి ఇంకోసారి అందరూ సత్సంగానికి వచ్చి కూర్చుంటే బాబుజీ వచ్చారట. వచ్చి ఏంటయ్యా మీరు రోజు నా దర్శనం కోసం బాధపడిపోతున్నారు, ప్రతిరోజు వస్తున్నారు, బోధ వింటున్నారు, వెళ్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారు, కానీ ఒక్కరోజు నేను కడపడిపోతే మీరంతా విలువిల్లాడిపోతున్నారు, అదేంటయ్యా మీరు అని చెప్పి అన్నారు బాబుజీ. మీరు గురు లక్ష్యార్థం తీసుకున్నారు కదా, మీరంతా సాధన చేస్తున్నారు కదా, ఈ సాధన చేసేప్పుడు మీకు ఎందుకు బాధ వస్తుంది? మరి ఆ లక్ష్యార్థం సరైన మార్గంలో ఆచరించినప్పుడే ఇలాంటివి వస్తాయి. మీకు నిర్గుణతత్వం అలవాటు అవ్వాలి. రాధమ్మ, గోపికలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళకి భగవంతుడితో 24 గంటలు వాళ్ళు భగవంతుని అంటిపెట్టుకునే ఉన్నట్టు ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ప్రత్యక్షంగా లేకపోయినా ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు అదే భావంతో ఉండేవాళ్ళు. అలా మీరు తయారవ్వాలి. అది నేను నా గురు బిడ్డలను అలా చూడాలని నాకు ఉండయ్యా అని చెప్పి బాబుజీ అంటారు. అని దానికి బాబుజీ అంటారంటే మీరు నిర్గుణతత్వం అర్థం అవడం చాలా కష్టం, ఇది కొంత సాధన చేస్తే కానీ మీకు తెలియదు అని చెప్పి బాబుజీ చెప్తారు. చెప్పి అందులో ఒకళ్ళని లేపి అడుగుతారు, ఏమయ్యా నీ భార్యకి ఒంట్లో బాగాలేదన్నావు, నా సలహా అడిగావు, సంప్రదించావు, చెప్పాను, మళ్ళీ వెళ్ళిపోయి నువ్వు గుంటూరు వెళ్ళి వేరే వైద్యుని సంప్రదించి అది కనుక్కుని వచ్చావు, మరి ఆ సంగతి ఏంటయ్యా అని అడుగుతారు బాబుజీ. అంటే అని ఆయన చెప్తారు, పాపం ఆయన ఏమనుకున్నాడంటే నేను ఏం చేయకపోతే పట్టించుకోలేదు అనుకుంటారు, మానవ ప్రయత్నం లోపం అని ట్రై చేశాడు పాపం. అలా కాదయ్యా, విశ్వాసం అనేది మీరెవరిని విశ్వసించారు, మీ గురుదేవుడు ఎటువంటి వాడు, ఆయన సమర్థుడు, సమర్థుడైనప్పుడు మీరు అలా జారిపోతే ఎలాగయ్యా? ఎలా ఉంటుందంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిల్లు కుండ ఉందనుకోండి అయ్యా, దాంట్లో నీళ్ళు తీసుకెళ్తే మోసుకెళ్తారా కుండ చిల్లు పెట్టి? అలానే గురుదేవుడి దగ్గర మీ విశ్వాసం చాలా గట్టిగా ఉండాలి. నా గురుదేవుడు సమర్థవంతుడు, ప్రతిష్టవంతుడు, ఆయన నాకు అటువంటి ధైర్యం శక్తి ఇస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు ఉండాలి, విశ్వసించాలి ఆయన, అప్పుడే మీరు భరించగలుగుతారు. అంతేగాని నా సలహాలు ఇది మళ్ళీ ఒకసారి అలా ఇంకొకసారి చేయకండి అని చెప్పి చెప్తారట. మళ్ళీ తిరిగి నువ్వు నా దగ్గరికి వచ్చావు ఏం చేయమంటారండి అని. అందుకని మొదటే నువ్వు నడుచుంటే ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా మనకి అని బాబుజీ ఆయన చెప్తారు. తర్వాత బాబుజీ ఏం చెప్పారంటే ఈ గోపికలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళది చాలా మధురి భక్తి అయ్యా, వాళ్ళు నిరంతరం కృష్ణనామం చేసుకుంటూ వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు ఆయన జాస్తి ఆయన దృష్టి ఉండేవాళ్ళు. మీరు అనుకోవచ్చు వాళ్ళు సంసారాలు చేసి ఆయన దగ్గరే ఉన్నారా, ఆయన చరణాలను నమ్మటం అంటే పాదాలు పట్టుకుని కూర్చోవడం కాదయ్యా, వాళ్ళ స్వధర్మం వాళ్ళు చేసుకుంటూ అందులోనే నన్ను వెతుక్కునేవాళ్ళు. మీరందరూ కూడా ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటారో అప్పుడు గురుదేవుడికి అత్యంత ప్రియవంతం అవుతారు అని చెప్పి బాబు చెప్తూ ఏమని చెప్పారంటే ఇంకోసారి మీలోనే 6 గుణాలు ఉన్నాయి దొంగలు లాంటి వాళ్ళు. మీలో ఒక జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞ ఉంది, అది దొంగలించడానికి ఈ 6 గుణాలు వస్తారు. వాళ్ళలో అవే సత్వ రజో తమ గుణాలు. వాటికి నెక్స్ట్ వాటికి అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే ఈర్ష, అసూయ, మాత్సర్యం. ఓవర్ఆల్ మాత్సర్యం అనేది ఉంటుంది. మాత్సర్యం గురించి బాబుజీ చెప్పారు. ఇప్పుడే ఈయన గురుసోదరు గారు కూడా కొంచెం చెప్పారు. ఆ మాత్సర్యం మీద బాబుజీ చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మాత్సర్యం అనేది ఎలా ఉంటుందంటే అది మార్బుల్ మీద పాచిలా వ్యాపించి మొత్తం అంతా ఉంటుంది, పైకి కనపడుతుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అందులోంచి ఈర్ష, అసూయ, ఓవర్ఆల్ తనము, అసహనాన్ని వస్తాయి. దానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పి బాబుజీ చెప్పారు. నేను ఎప్పుడైనా నా శిష్యులు ఉన్నారనుకోండి అయ్యా, ఉంటే ఎవరికైనా ఒక బాధ్యత చెప్తాను, వాళ్ళు అది చాలా సక్రమంగా కరెక్ట్గా చేస్తారు, అంటే ఆయన చెప్పింది సక్రమంగా నిర్వహిస్తారని. నేను ఎందుకంటే కరెక్ట్గా చెప్పింది అందరికి అర్థం అవుతుంది. సరిగ్గా వాళ్ళు ఆ పని చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసి వాళ్ళని దగ్గర తీసుకుంటాను. దగ్గర తీసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళు కొంతమంది కనిపిస్తుంది, ఏంటి ఈయనొక్కడే చేయగలడా, ఇంత చిన్న పనికి అంత పోతున్నారు బాబు గారు, మాకు అప్పు చెప్తే మేము చేసేయలేమా అని చెప్పి అనుకుంటారు. అదే ఈర్ష. అది లేదని చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఎవరైనా చెప్పండి అని చెప్పి బాబుజీ అడిగారు వాళ్ళని. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, నాకేదో అవసరం వస్తుంది, అవసరం వచ్చి నేను ఒకళ్ళకి ఆ పని చెప్తూ వెళ్తాను, వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు ఇంకో తోటి భక్తుడు కూడా అతనికి సహాయం చేసి ఉండొచ్చు, అతను కూడా పక్కనుంటే అతను కూడా పిలిచి అతనికి కూడా ఆశీస్సులిస్తాను. వెంటనే మరో భావన వస్తుంది, వీడు ఊరికే ఇతను ఈ వ్యక్తి అతనితో ఊరికే వెళ్ళాడు కానీ అసలు చేసింది అతనే కదా. ఇవన్నీ మనకి మానవ గుణాలు కదండి, సహజంగా అవన్నీ వస్తుంటాయి. ఏంటంటే వాసనలు అంటారో మరి, జన్మ నుంచి వచ్చినవి పెరిగిపోవటం వల్ల. దాని బాబుజీ ఏం చెప్పారంటే అది అసూయ, అసూయ కూడా మనకి ఉండకూడదు. ఇవన్నీ కూడా మీరు గురువు దగ్గర ఉండి నిరంతరం అవన్నీ చేస్తుంటే అవి ఆయనే వదలబడతారు, మీరు పోగొట్టుకున్నా అంటే అవి పో, మీ వల్ల కాని పని అని చెప్పి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే, ఒక్కొక్కళ్ళతో నాకేదో అర్జెంట్ పని ఉంటుంది, వాళ్ళ భుజం మీద చేసి మాట్లాడతాను, వాళ్ళతో నవ్వుతూ ఏదో చెప్తాను, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఓవరాల్ ఎంత వస్తుంది, చూసావా వాళ్ళ మీద చేయి వేశారు, మన వాళ్ళు మన మీద వేయలేదేంటో, అయ్యో మనం ఎప్పుడు వేయించుకో, అంటే భక్తులకి పాజిటివ్ బాగానే ఉంటుందిలేండి, మన మీద కూడా వేస్తే బాగుంటుంది అని. గురుదేవుడు అందరికీ ఇదే కదండి, ఆయనతో ఇప్పుడు అమ్మతో కూడా మనం అందరం అమ్మ మనని చూసి నవ్వారా అంట, ఇంత సభలో ఎక్కడో ఉండి ఎవరో ఒకళ్ళు వస్తే కూర్చుంటే ఆవిడ ఇక్కడి నుంచి నవ్వితే అందరం ఆడి తిరిగి చూస్తాం, ఇక్కడ మనం ఉన్నా కూడా ఎవరిని చూసి అమ్మ నవ్వారా అని. ఇవన్నీ చిన్న చిన్న గుణాలు మనకి, ఎందుకంటే ఇక్కడ మన ఆస్తి బాబుజీ మాత ఇవే మనకు ఆస్తి. దీంట్లో పోరాటం మంచిదే, ఇది పాజిటివ్ మీదే ఉంటుంది ఈ పోరాటం. ఆ తర్వాత బాబుజీ చెప్తూ ఈర్షాసీయ ఓరలేనితనం అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇది లాస్ట్ ఏంటంటే అసహనం. అసహనం అనేది ఎప్పుడు వస్తుందంటే, మనకు ఒక సేవ మన గురుదేవుడు మనకు అప్పచెప్తారు, అప్పచెప్పిన సేవ ఏదో కారణాల వల్ల వాళ్ళకి అవకాశం లేదో ఏదో ఆయన తెలుసని వేరే వాళ్ళకి ఆ సేవ అప్పచెప్తారు. అప్పుడు మనకి బయలుదేరుతుంది అసహనం అనేది, నన్ను కాదన్నారు వీళ్ళకి ఇచ్చేసారని. అది ఎలా అర్థం అవుతుందంటే, గురుదేవుని ఎలా అర్థం చేసుకుంటామంటే, తర్వాత ఆయనే దగ్గర తీసుకుని మనకి వివరిస్తారు అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి. అది కేవలం మన మంచి కోసమే చేస్తారు అని, అది వేరే దానికోసం కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మా పరాశర ప్రసాద్ గారిదే చెప్తారు. ఆయన స్కూల్ సేవ చేసుకుంటూ ఉన్నాడు, ఎక్కువ చేసుకుంటే వయసు అయిపోయిందని చెప్పి మాతాజీ అన్నారంటే, మీరు ఇది ఇంకా వదిలేయండి భయ్యా, వదిలేసి ఎట్లాగో నాతో పాటు వస్తుంటారు కదా ఈ సత్సంగాలు, వీటిల్లో మనం తిరిగి సేవ చేసుకుందాం అని చెప్పారు. చెప్తే ఆయనకి మొదట్లో కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, స్కూలు అంటే మన ప్రొఫెషన్, మనకి అలవాటైంది, అలవాటైంది కాబట్టి ఆ సేవ మనం చేసుకుంటాం. కానీ ఉపన్యాసాలు ఇవంటే ఇవి సంస్కృతం పద్యాలు ఇవి మన లైన్ కాదు, ఎందుకు అమ్మ నన్ను ఇలా వెళ్ళమంటున్నారు అంటే, మా అమ్మగారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆవిడ ఏం చెప్పేవాళ్ళంటే, మనకేముందో మనకు తెలియదు కదండి, మన గురుదేవుడు తెలుస్తుందని ఆవిడ ఎక్కువ ప్రోత్సాహం చేసి, మీరు వెళ్ళిపోండి వదిలేసేయండి, వదిలేసి మాతాజీతో తిరగండి, చక్కగా అవకాశం వస్తుంది, ఎందుకు వదులుకోండి. అలా మనకి తెలియనివి మన గురుదేవుడికి చాలా తెలుస్తాయి, మనది ఏంటి ఎక్కడా మన గమ్యం అనేది. అందులోకి ఆయన చేయబట్టుకుని మనం తీసుకెళ్ళవలసిందే కానీ, మనకి ఒకటండి మనం ఇక్కడ ఉన్నాము అమ్మ దగ్గర బాబు దగ్గర అంటే, ఎన్నో జన్మల పుణ్యం రాశీభూతం చేసుకుంటే కానీ ఉండలేవు. ఎందుకంటే ఇక్కడ ఈ ఒక రకంగా ఈ దసరా మహోత్సవాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాగా కష్టపడిపోయి రిక్రియేషన్ అని వెళ్తూ ఉంటారు, వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తారు. అలా మనం ఈ 11 రోజులు ఎవరైతే ఇక్కడికి వచ్చి వెళ్తామో, ఇది మనకు ఒక 3 నెలల పాటు చాలా ఎనర్జీ ఉంటుందండి. మనం తిరిగి ఇక్కడ ఉండేవాళ్ళు సరే, వాళ్ళు ఎప్పుడూ అందులోనే ఉంటారు రాజాసరాన్ని, వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే ఎంతసేపు ఈ గురు సేవలో ఇందులోనే ఉంటారు మన ఆశ్రమవాసులు, మాలాగా వచ్చిపోయే వాళ్ళకి మాత్రం ఇది అలాంటిది. ఈ శక్తి అనేది బ్యాటరీ ఛార్జ్ చేసుకోవటం లాంటిది, అంతకంటే ఎక్కువ తిరిగి వెళ్ళాక ఇది మన దీని మన ఛార్జింగ్ని బట్టి ఉంటుందండి. ఆయన చెప్పినట్టు గురు సోదరులు మనం 24 గంటలు ఈ సభలు కానీ జరిగినప్పుడు ఉంటే మనకి ఫుల్ ఛార్జింగ్ అవుతుంది, లేకపోతే ఎలా అయితే సెల్ 50% ఛార్జింగ్ అవుతుందో అలానే మన బరికి కూడా అయిపోతుంది. కాబట్టి ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా వాళ్ళకక్కర్లేదండి, వాళ్ళ స్థితిలోనే ఉన్నారు. కేవలం మన కోసం వాళ్ళు ఒళ్ళు ఏం పడదు, కానీ అందరూ నేను కూడా అంటుంటా అమ్మ నన్ను పూజ చేసుకోమన్నారు అని. ఆవిడకి ఏం అవసరం అండి మనం పూజ చేసుకుంటే ఆ రోజులు ఏం పడుతుంది అంటే తెలిసి తెలియని మాటలు ఏదో ఒకటి చెప్పాలని ఇంకోటి చెప్తుంటాం మనం. ఇవన్నీ కూడా కరెక్షన్ చేసి మన ఒక సరైన శిక్షణ మార్గంలో నడిపిస్తున్నారంటే ఇది మంది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అండి. ఇంతమందితో ఆవిడ ఎలా వెళుతున్నారా, మనందరం మన ఒక్క ఫ్యామిలీతోనే పడలేం మనం. అలాంటి ఇన్ని కుటుంబాలన్నీ ఏకతాటి మీద ఒక దండలో ఒక దారంలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పువ్వులాగా, ప్రతి దారానికి వాల్యూ లేదని అమ్మే చాలాసార్లు చెప్పారు, కానీ దానికి మన గురుభక్తులందరినీ చేర్చి ఒక విలువతో ఆవిడ సన్నిధిలో ఉండి ఇలాంటి సేవ ఇలాంటి అవకాశం మనకి అన్న ఆవిడ కల్పిస్తున్నారు. ఈ అవకాశం జయగురు
రాధే రాధ.